అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్.
పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మంసకుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భం ధరించెను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. ఇదిగో ఏలిన వారి దాసరాలను నీ మాట చొప్పున నాకు అగునుగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోత్తారం ఎత్తెను మరియు మనతో కూడా వాసమయ్యుండెను. దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వాగ్దత్తములకు మేం పాత్రలు మగ్గునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి, సన్మంసకుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషోత్తారంను తెలుసుకుంటిమి. అతని పాటల వలనను, స్లీవ వలనను, ఉత్థానం యొక్క మహిమను మేము పొందునట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయిన అవతరింపవలయునని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమెన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
పగుల హృదయులకల్లా ఆధారము ఆయనే, పగుల హృదయులకల్లా ఆధారము ఆయనే. అంగలాకు నాలగించుము కరుణించి ప్రభు యేసు నామమున ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమున ప్రత్యక్షము దయజూపి మార్చు ప్రభు, మాయలో నశించు వారు దయజూపి మార్చు ప్రభు, శుద్ధాత్మ నొసగి వారు శుద్ధులుగా మార్చు నీలం, శుద్ధులుగా మార్చు నీలం. ప్రభు యేసు నామమున ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమున ప్రత్యక్షము నడుమా, మనం ప్రార్థించు సమయమున ప్రత్యక్షము నడుమా.
విశాఖపట్నం అతిమేత్రాసనం మహారాణిపేట విచార్ నుండి శ్రీమతి రోహిణి గారిచే అమృతవాక్ని విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. ఈ దినము మనము శోధనలు అనే అంశం గురించి తెలుసుకుందాం. శోధనలకు కేంద్ర బిందువు సైతాను. ఈ సైతాను మనలను నిరంతరము శోధిస్తూ దేవుని యొక్క కృప, ఆయన కరుణ మనకు అందకుండా చేస్తుంది. అందుకే 1 పేతురు 5:8 ఏమని, మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబలింప యత్నించుచున్నాడు. ఆ శత్రువు యొక్క సైతాను పన్నాగాలకు మనము లొంగకుండా దృఢ విశ్వాసులై సైతానును మనం ఎదిరించాలి. పునీత అంతోని వారి యొక్క జీవిత చరిత్రలో తన బాల్యములో ఒక చిన్న సంఘటన ఆయనను ఒక గురువుగా, పునీతుడిగా ఏ విధంగా మార్చిందో తెలుసుకుందాం. ఒకనాడు తన పసితనములో, బాల్య వయస్సులో తమ్ముడు గైల్స్ చెల్లి మరియతో కలిసి ఫెర్డినాండో అనే, ఇది తల్లిదండ్రులు తనకి పెట్టినటువంటి నామము, ఫెర్డినాండో ఆడుకుంటూ ఉంటాడు. ఆటలో భాగముగా చెల్లి అయినటువంటి మరియను ఒక చెట్టుకు కడతారు తమ్ముడు గైల్స్. అప్పుడు వెంటనే అంతోని వారు అంటారు ఒక మాట, నా శత్రువుని నేను బంధించేశాను, శత్రువు నాకు చేజిక్కింది అని చెప్పేసి అన్నదమ్ములిద్దరూ కూడాను సంతోషంతో కేరింతలు కొడతారు. వీరి యొక్క ఆటలను దూరము నుండే తల్లి గమనిస్తూ ఉంటుంది. వెంటనే కొడుకులను మందలించి మా చెల్లిని విడిపింపచేస్తుంది. తరువాత ఏమీ మాట్లాడదు. కాని తరువాత ఒక మంచి సమయంలో ఫెర్డినాండోని తీసుకుని ఒకే ఒక్క మాట చెప్తాది, నీ జీవితములో ఉండాల్సినటువంటి శత్రువు ఒకే ఒక్క శత్రువు సైతాను. ప్రపంచంలో మనకు ఒకే ఒక్క శత్రువు సైతాను. ఈ సైతానును దృఢ విశ్వాసులై నువ్వు జయించాలి. ఎప్పుడైతే శత్రువైన సైతానుని జయిస్తావో అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని జయించినట్టు. అంతేగాని ఆటలోని శత్రువులు అంటూ ఇంకా వేరే శత్రువులు అంటూ నీకు ఎవ్వరూ ఉండరమ్మా అని కొడుకుకి ఉద్బోధ చేస్తుంది. అది పసి హృదయంపై తిరుగులేని ముద్ర వేసింది. అప్పుడు అంతోని వారు అనుకుంటారు, అంటే నా ప్రథమ శత్రువు సైతాను. తనకి తల్లి ద్వారా నేర్చుకున్నాడు ఆ గొప్ప సత్యాన్ని. అప్పటి నుండి కూడా ఆ శత్రువైన సైతానుని జయించడానికి ఆ యొక్క బాల్యం నుండి కూడా అంతోని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రయత్నిస్తూ కూడాను తను గురువుగా గురుత్వ జీవితాన్ని, తన జీవితాన్ని అంకితం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. తన గురుత్వ జీవితములో కూడా ఎన్నో శోధనలు వచ్చినప్పుడు చిన్ననాడు తల్లి చెప్పిందే ఆ ఒక్క మాటనే గుర్తుపెట్టుకుంటారు. తనకి తన సహగురువుల నుంచి గాని, ఇరుగుపావి దగ్గర నుంచి, ఎప్పుడైనా సరే ఏదైనా నిర్బంధం ఎదురైనప్పుడు తను వారెవ్వరినీ కూడా శత్రువుగా చూడడు. తన శత్రువు ఒకే ఒక్క శత్రువు సైతాను. దానిని జయించడానికే ప్రయత్నిస్తూ చివరికి ఒక గొప్ప పునీతుడిగా మన ముందు ఉన్నారు. ఈ విధంగా అయితే మన శత్రువైన సైతానుని మనం ఏ విధంగా జయించాలి? ఒక రాజు తన రాజ్య విస్తరణకు వెళ్లినప్పుడు ఏం చేస్తారు? శత్రువు యొక్క కోటను ముట్టడించాలి అనుకున్నప్పుడు చుట్టూ ఉండేటటువంటి ఆ కోట ప్రాకారాన్ని చూస్తాడు. ఎక్కడైతే దుర్బలంగా ఉందో, ఎక్కడైతే కోట యొక్క ప్రాకారము తక్కువ మంది సైనికుల సంరక్షణలో ఉందో, ఆ ప్రాంతము నుండి కూడా శత్రువు యొక్క దేశాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఏ రాజు అయినా సరే. అంటే ఆ తాను వశం చేసుకోవాలి అనుకునేటటువంటి ఆ దేశములో ఏది బలహీనంగా ఉందో అక్కడ అతడు అటాక్ చేయడం మొదలు పెడతాడు. అదేవిధంగా సైతాను కూడా ముందు మనలో ఉండే బలహీనతలను గమనిస్తుంది. కామ, క్రోధ, మద, మాత్సర్యం, అసూయ, ద్వేషము, వీటన్నింటినీ కూడాను తను, అన్ని దుర్గుణాలు మనలో ఉండవు కానీ ఉంటుంది ఒకటో రెండో కొంచెం ఆశ అనేది మనకి ఉంటుంది. మనలో ఏ దుర్గుణము ఉందో మనకి దేని మీద ఆసక్తి ఉందో అది సైతాను గమనిస్తుంది. గమనించి ఏం చేస్తుంది, ముందు మనలో ఉండే ఆ యొక్క ఆశ మీద కోరికను అధికం చేస్తుంది. అధికం చేసి దాని మీద ఇష్టాన్ని, మరింత ఇష్టాన్ని పెంచుతుంది. తరువాత ఆ కోరికను ఏ విధంగానైనా మనం జయించాలి, ఆ యొక్క వస్తువును మనం సొంతం చేసుకోవాలి. ఇప్పుడు ఒకరికి తిండిపోతుతనం, లేకపోతే అసూయ, ఇలాంటిది ఏదైనా ఒక పదవీకాంక్ష, ఇలాంటి ఏదైనా ఒక దుర్గుణం ఉందనుకో, దాని మీద ఎక్కువ కోరికను కలిగించి ఆ యొక్క కోరికను ఏ విధంగా మనం సొంతం చేసుకోవాలి, సొంతం చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం జయించాలి అనేటటువంటి ఆ యొక్క కోరికను మరింత అధికం చేసి, తరువాత ధనవాంఛ కలిగిస్తూ ఆ కోరికను జయించాలి అంటే, ఆ యొక్క వస్తువును మనం సొంతం కలిగించాలి అంటే ధనవాంఛను కలిగిస్తుంది, ఆ డబ్బు మీద ప్రేరణను కలిగిస్తుంది. ఈ విధంగా ఒక సైతానికి ఒక ప్రణాళిక ఉంటుంది. తిరిగి దానిని జయించడానికి ఎవరెవరు మనకి చుట్టూ మన చుట్టూ అడ్డుగోడగా ఉన్నారో ఆ అడ్డులన్నీ తొలగించుకోవడానికి మనతో పాపం చేయిస్తుంది. ఆ టైంలో మనకి ఒకే ఎయిమ్, మన కోరికను నెరవేర్చుకోవడమే ఎయిమ్గా కనిపిస్తుంది. ఈ విధంగా శోధన అనేది మనకి తెలియకుండానే మనము ఆ పిశాచి యొక్క మాయలో మనం పడిపోతాం. ఏ విధంగా అంటే యాకోబు గారి లేఖల్లో ఉంటుంది 1:14 మానవుడు నరుడు తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి ప్రేరేపింపబడి దాని యొక్క ప్రలోభాలకు లొంగి ఆ పాపము చేస్తాడు. ఆ దుష్ట వాంఛను నెరవేర్చుకోవాలి అని అంటే తానే ఆ శోధనలో చిక్కుబడిపోయి పాపాన్ని ఆ శోధన అనేది పండి పాపము జనిస్తుంది. అయితే ఆ కోరికను ఎప్పుడైతే జయించాలి అనేటువంటి కోరికతో ఎన్నో అడ్డంకులు తొలగించుకోవాలి అనుకుంటావో అప్పుడే మనలో పాపము ఉంటుంది. ఈ విధంగా మనతోనే సైతాను పాపం చేయిస్తుంది. అయితే మనలో ఆత్మశక్తి, బుద్ధిశక్తి అని రెండు శక్తులుంటాయి. ఈ రెండు శక్తులు కూడా మనలోనే ఉంటాయి. అయితే సైతాను గాని మనలను నిరంతరము కాచి కాపాడే దేవదూత గాని ఈ యొక్క ఆత్మశక్తిని, బుద్ధిశక్తిని నేరుగా అవి తాకలేవు. తాకకుండా అవి ఏం చేస్తాయంటే మనల్ని కేవలం ప్రేరేపిస్తాయి. సైతాను పాపానికి ఏ విధంగా ప్రేరేపిస్తుందో, దేవదూత ఆ పాపము నుండి మనల్ని కాపాడాలని కూడా మనకు ఆత్మ ప్రేరణను కలిగిస్తుంది. ఇందాక చెప్పుకున్నా దుష్ట వాంఛలచే మనంతట మనమే ఆకర్షింపబడతాం. అదే తర్వాత ఉంటుంది యాకోబు గారి లేఖల్లోనే, శోధనలలో చిక్కుకొనకుండా దానిని జయించాలి. ఆ శోధనలో చిక్కుకొనకుండా దృఢ విశ్వాసంతో జయించివాడే ధన్యుడు అని. అంటే ఆ ఎప్పుడైతే మనం సైతాను మాటకు లొంగకుండా మన దేవ కావలేని సన్మనసుకుని మాటకు లొంగి ఆ పాపాన్ని చేయకుండా ఉంటామో మనం దేవుని మార్గంలో నడుస్తాం. అయితే ఈ ఆత్మ ప్రేరణను అనుసరించి మనం జీవించాలి. ఇద్దరూ కూడా మనల్ని ప్రేరేపిస్తారు, కానీ మనము దేవదూత ప్రేరణలో ఉండి పాపము చేయకుండా మనం ఉన్నప్పుడు సైతాను తోక ముడుచుకొని పారిపోతుంది. అయితే ఈ ఆత్మశక్తి, బుద్ధిశక్తిని మనము ప్రేరేపించినప్పుడు మనలో నిగ్రహ శక్తి ఉండాలి. మనము ఏ విధంగా ఉండాలో మన ఆత్మానుసారం మనం జీవించాలి. అదేవిధంగా చూడండి, మనకి రెండు మనస్తత్వాలను మనుషులుంటారు. ఆ మనస్తత్వాలు ఏంటి అంటే సున్నిత మనస్తత్వము, కరుడుగట్టిన మనస్తత్వం, అంటే కఠిన హృదయము అంటారు. ఈ కఠిన హృదయం కనవాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న తప్పులు అవుతాయి. చిన్న చిన్న తప్పులు మనం చేస్తాం, ఆ పర్లేదులే, ఒక 100 రూపాయలు 1000 రూపాయలు లంచం తీసుకున్నాడు. తన తోటి వారిని చూస్తారు, కొంతమంది ఇంకా 100,000 తీసుకుంటున్నారు, వారితో పోలిస్తే నేను బెటరే కదా అనుకుంటారు. కొంతమంది ఆదివారం మాత్రమే గుడికి వెళ్తుంటారు, ఆ పోనీలే నేను వారంలో ఒకసారైనా వెళ్తాను, మిగిలిన వాళ్ళు అది కూడా వెళ్లటం లేదు, నేను వారంలో 2 సార్లు గుడికి వెళ్తాను, ఆరాధనలో ఉంటాను, మిగిలిన వాళ్ళు అది కూడా వెళ్లటం లేదు, వాళ్లతో పోలిస్తే నేను బెటర్ అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది. చిన్న పాపం చేసినా సరే వాళ్ళు అది పెద్ద తప్పుగా అనుకోరు. అలాంటి వాళ్లను సైతాను కబలింప ప్రయత్నిస్తుంది. కొంతమందికి సున్నిత మనస్తత్వం ఉంటుంది. ఈ సున్నిత మనస్తత్వం గలవాళ్లు చిన్న తప్పు చేసినా అమ్మో నేను చాలా తప్పు చేశాను, దేవునికి దూరం అయిపోతానేమో అని వాళ్లలో అంతర్మదనం మొదలవుతుంది. ఇలాంటి సున్నిత మనస్తత్వం కలిగినటువంటి వారిని సైతాను తాకలేదు. ఎందుకంటే ప్రతి చిన్న తప్పుకి కూడా వాళ్లు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ మొద్దుబారిన మనస్తత్వాన్ని కలిగిన వాళ్ళనే సైతాను ఎక్కువగా ప్రేరేపిస్తుంది. అందుకే హెస్కేల్ గ్రంథంలో అంటారు, రాతి హృదయాన్ని తీసి మృదు మధుర మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అని. ఆ సున్నితమైన మనస్తత్వం మనకి రావాలని మనం దేవుణ్ణి ప్రార్థించాలి. మన మనస్సుని సున్నితంగా ఉంచుకోవాలి, దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. అప్పుడు శత్రువైన సైతాను మనలని జయించడానికి అవకాశం ఉండదు. ఆ సున్నితమైన మనస్తత్వం వలన, మనలో కలిగే ఆత్మ ప్రేరణ వలన, కావలేని సన్మనస్కుల యొక్క ఆత్మ ప్రేరణను మనం ఆలకించి శత్రువైన సైతానును మనం జయిస్తాం. అది మనల్ని జయించకుండా మన శోధనలను జయించే అద్భుతమైన అవకాశాన్ని మనం పొందుతాం. కనుక సున్నితమైన మనస్తత్వాన్ని మనం కావాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. ఆమేన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం. ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.